వేదిక పైన ఉన్న పెద్దలు, గురుతుల్యులు, మిత్రులు, సభలో ఉన్న పండితులు, పద్య కవులు, పద్య కవితాభిమానులు, మొత్తం మీద సాహిత్య ప్రియం భావుకులు, యువతరం ప్రతినిధులు, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం సమర్పిస్తున్నాను. అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి ఈ సదస్సు నిన్న అంగరంగ వైభవంగా ప్రపంచమంతా తన దృష్టిని కేంద్రీకరించేలాగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభల సంరంభంలో మొదటి సదస్సుగా పద్య కవిత సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సముదాత్త సుందరంగా ఉంది. సాహిత్యం లేదా కవిత్వం పాటతో ప్రారంభమైనా పద్యంతో స్థిరపడి ఇవాటికి కూడా మొట్టమొదటి సాహిత్య ప్రక్రియ ఏది అని అంటే పద్యమే అని చటుకుని చెప్పటానికి అనువుగా ఉన్న ఈ పద్య కవిత ప్రక్రియకు ప్రథమ తాంబూలం ఇచ్చి ఇక్కడ ఈ సమావేశాన్ని తొలిగా ఏర్పాటు చేసినందుకు ఈ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులందరినీ, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అందరినీ నేను మనసారా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పద్య కవిగా, ఒక పద్య కవిత ప్రక్రియ అభిమానిగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను, కృతజ్ఞతలను ఈ నిర్వాహకులకందరికీ పేరు పేరున నేను అందిస్తున్నాను. ఈనాటి సభలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, మంత్రి వర్యులకు కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. తెలంగాణ ప్రక్రియ, తెలంగాణలో వెళ్ళి విరిసిన పద్య కవిత్వం అనేది చాలా సముదాత్త సుందరమైన పద్య కవిత్వం వెళ్ళి విరిసింది. చాలా ప్రౌఢమైన పద్య కావ్యాలు వచ్చాయి. అవి చాలా మటుకు ఇవాళ దొరకటం లేదు. ఏనాడో ఒకసారి మాత్రమే ముద్రణ పొంది మాలాంటి వాళ్ళ దగ్గర అప్పడాలలాగా కాగితాలు పట్టకుంటే విరిగిపోతాయి అన్నట్టుగా చాలా శిథిలప్రాయంగా ఉన్న ప్రతులను దాచుకొని వాటిని చదువుకొని మురిసిపోతున్న మాకు ఆ పద్య కావ్యాలన్నీ కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పునర్ముద్రణ పొంది మా అందరికీ పద్య కవిత అభిమానులకు పండుగ చేయాలి అని ఆకాంక్షిస్తున్నాము. ఆ కార్యక్రమం నడుస్తోంది అని కూడా సిద్ధారెడ్డి గారు చెప్పగా, నందిని సిద్ధారెడ్డి గారు చెప్పగా విని వారికి ప్రత్యేకంగా పద్య కవుల పట్ల, పద్య కవుల పక్షాన, పద్య కవిత్వ అభిమానుల పక్షాన నందిని సిద్ధారెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. నేను ఒక కోరిక కోరాను సన్నాహక సమావేశంలో. ఆ పద్య కావ్యాలను, ప్రాచీన పద్య కావ్యాలను పునర్ముద్రణ చేసి, తెలంగాణ ప్రాంత కవులు రచించిన పద్య కావ్యాలను పునర్ముద్రణ చేసి అందించడంతో పాటుగా ఈవేళ పాఠకలోకం శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని కనీసం ఆ పద్యాలకు సారాంశం, ప్రతిపదార్థం కాకపోయినా తాత్పర్యమైన జత చేసి వాటిని ముద్రించి ఇస్తే ఆ పద్య కవిత్వంలో ఉన్న లోతుపాతులను చదివి అర్థం చేసుకోవటానికి ఎక్కువ మంది పాఠకులకు అవకాశం లభిస్తుంది అని నేను ఆనాడు విజ్ఞప్తి చేశాను. అయితే దీంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు మీకు తెలుసు, మాకు తెలుసు. ఈవేళ పద్యానికి అర్థం చెప్పగలిగిన వారు ఎవరు ఒక కొత్త పద్యం చేతికిస్తే, ప్రాచీన కవి రాసిన ప్రౌఢ పద్యం చేతికిస్తే, ముకుంద విలాసంలో నుంచి ఒక ప్రౌఢ పద్యం మీ చేతికిస్తే, షట్చక్రవర్తి చరిత్రలోంచి ఒక ప్రౌఢ పద్యం మీ చేతికిస్తే వెంటనే అర్థం చెప్పగలిగిన పండితుల్ని వెతుక్కోవలసి వస్తుంది. అలాంటి పండితుల్ని వెతుక్కుని వారితో రాయించి దాన్ని ముద్రించాలి అని అంటే ప్రూఫ్లు దిద్దడానికి సమర్థులైన ప్రూఫ్ రీడర్స్ కూడా లేని పరిస్థితిలో మనం ఇబ్బంది పడుతున్నాం. పద్య కవిత్వాన్ని ప్రచురించాలి అని అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో స్వయంగా ఎరిగిన వాడిని కాబట్టి అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున సంరంభం జరుగుతుంటే దీనికి సారాంశంగా తర్వాత 10 కాలాల పాటు మిగలాలి అని అంటే అలాంటి కష్టసాధ్యమైన అంశాన్ని, పద్య కవిత్వాన్ని, పద్య కావ్యాలను ప్రతిపదార్థ తాత్పర్యాలతో ముద్రించి అందించగలిగితే అంతకు మించిన మహాభాగ్యం రాబోయే తరానికి వేరే ఉండదు అని నేను మరొకసారి మనం చేసుకుంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రౌఢ పద్య కవులలో షట్చక్రవర్తి చరిత్ర రాసిన మల్లారెడ్డి గారు ఒక అగ్రగణ్యులు అని నా మనసు నాకు చెబుతూ ఉంటుంది. ఆయన తెలుగు భాషకు, సంస్కృత భాషకు కూడా అందించిన కొన్ని నూతన పదబంధాలలో ఒక్కటి మాత్రం మీ దృష్టికి తెచ్చి నేను విరమిస్తాను. అంత ప్రౌఢ పద్య సాహిత్యం ఈ ప్రాంతం నుంచి దేశానికి అందింది అని చెప్పడం కోసమే, అది చెప్పి సంబరం పడటం కోసమే నేను ఉదాహరణ చెబుతున్నాను. కౌస్తుభమణిని వర్ణన చేస్తూ కంద పద్యం రాశాడు ఆయన. కౌస్తుభము అనే ఎత్తుగడతో సకార తకార సంయుక్తాక్షరం ప్రాసగా ప్రారంభించి నాలుగవ పాదం దగ్గరికి వెళ్లేసరికి వాస్తుభమైనది అన్నాడైన. వాస్తుభము, ఈ వాస్తుభము అనే పదానికి అర్థం కోసం ఉన్న ప్రామాణిక నిఘంటువులు అన్ని వెతికినా నాకు ఎక్కడ దొరకలేదు. తర్వాత దొరికింది మోనియర్ విలియమ్స్ లో స్తుభ అనే ధాతువుకి పొగుడుట అనే అర్థం ఉంది. స్తుభము అంటే పొగడదగినది, ప్రశంసింపదగినది అని అర్థం ఇచ్చాడైన. అప్పుడు దాన్ని కలుపుకుంటే ఈ ప్రాంతంలో కవి సమ్మేళనాలు జరిగినప్పుడు, ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిదాలు జరిగినప్పుడు చాలా అద్భుతమైన ఒక చరణాన్ని ఒక కవి వినిపిస్తే విన్నవాళ్ళు వాహ 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 అనటం అనేది ఈ ప్రాంతానికి చాలా అలవాటైన విషయం. ఆ వాహరేదాన్ని తీసుకుని వాహనే పదంతో స్తుభము, పొగడదగినది కౌస్తుభము, వాస్తుభము అనే పదబంధాన్ని అందించాడు. వా అని మెచ్చుకోదగినటువంటి పదబంధాన్ని మనకి అందించాడు. అలాంటి పదబంధాలు పరుష్ అనే ఒక పదాన్ని, పరుసు అనే పదాన్ని ఒక కవి అందించాడు. ఈ ప్రాంతం కవి ఏమిటి పరుసు, ఏ నిఘంటులో చూసినా కనపట్టలేదు, ఆంగ్ల భాషా పదం కాదు ఇది, తెలుగులో హాయిగా కవిత్వంలో పద్య కవిత్వంలో ప్రయోగించాడు ఆయన. ఒక ఉర్దూ ప్రొఫెసర్ గారిని అడిగితే ఆయన గారు చెప్పాడు, అయ్యా పరుష్ అనే పదం ఉంటుంది ఉర్దూలో, పరుష్ అంటే ఫ్లోరింగ్ అనే అర్థం, ఒక భవనాన్ని వర్ణన చేస్తూ అందమైన పరుసు అని వర్ణన చేశాడు ఆయన. అంటే అక్కడ ఫ్లోరింగ్, ఆ భవనానికి ఉన్న ఫ్లోరింగ్ చాలా కళ్ళు జిగేలు అనిపించే ఫ్లోరింగ్ అనమాట. ఆ పరుష్ అనే పదాన్ని తెలుగులోకి చక్కగా తెలుగు వేషం వేసి పరుసు అని మనకి అందించాడు. ఈ వేళ ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఫ్లోరింగ్ 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 అని అంటున్నారు తప్ప ఫ్లోరింగ్ కి సమానార్థకమైన తెలుగు పదం లేదా మన భాషా పదం, మన దేశీయ పదం ఏదైనా ఉందా అంటే పరుషు, పరుసు అందించారు. అలాంటి పదబంధాలను, కొత్త పదాలను ఇతర భాషల సాన్నిహిత్యంతో స్నేహంతో తెలుగుకి అందించి ప్రౌఢ సుందరమైన పద్య కవిత్వాన్ని అందించిన ప్రాచీన తెలంగాణ మహాకవులకందరికి శిరసు వంచి నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున సభలు జరుపుతున్నందుకు మరొకసారి అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దిగ్విజయముగాక ఈ పద్య కవిత సదస్సు దిగ్విజయముగా జరుగుగాక అని గౌరవ అతిథిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెలవు.